ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతము 10వ స్కందము 4వ అధ్యాయము శ్లోకం 15-16 ద్రౌపది శ్రీకృష్ణులను కలుసుకున్నట 15వ అధ్యాయము శ్రీభద్రోవాచ పితా మే మాతులేయాయ స్వాయ మాహుయ తద్ధావన్ కృష్ణే కృష్ణాయ చిత్తం అక్షోహినో సఖిజలై. ఇక్కడ 2 లైన్లో ఉంది, అక్కడ 4 లైన్లో ఉంది చెప్పడానికి. శ్రీభద్ర ఉవాచ పితామే మాతులేయాయ స్వయం ఆహుయ దత్తవా కృష్ణ కృష్ణాయ తచ్చిత్తం అక్షోహిన్యా సఖీ జనై. ఓం అజ్ఞానతిమిరాందస జ్ఞానాంజన చలకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమావోం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితినామనే. నమస్తే సరస్వతీదేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి వాంఛాకల్పతరుభ్య కృపాసింధుభ్యవ చ అతీతానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తరుంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క శ్లోకంలో భద్రాదేవి ఆమె ఏ విధంగా కృష్ణుని వివాహం చేసుకుని చెప్తుంది. ఇక్కడ భాష్యంలో చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని వివరిస్తున్నారు. మామూలుగా అయితే ఇక్కడ చెప్పడం జరిగింది, మన సంస్కృతి ఎంతో ఉన్నతమైన సంస్కృతి. ఇక్కడ భాష్యం ప్రకారము గురువు పేరు కానీ భర్త పేరు కానీ స్త్రీలు భర్త పేరుని బాహ్యంగా చెప్పరనమాట, వాళ్ళు బయట చెప్పరు. ఇక్కడ ఆమె భద్ర చాలా చేష్ట చాలా పవిత్రమైనటువంటి స్త్రీ ఆమె. అయినా కానీ కృష్ణుని యొక్క నామాన్ని ఆమె చెప్తుంది. ఇక్కడ కృష్ణుని నేను వివాహం చేసుకున్నానని చెప్పి పేరు చెప్తుంది. అంటే ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు కృష్ణుని యొక్క నామము అదెంతో అద్భుతమైనది. ఈ యొక్క శ్లోకం యొక్క సారాంశం ఏమంటే భగవంతుని యొక్క నామాన్ని కీర్తించడం, భగవంతుని యొక్క దివ్యనామాన్ని కీర్తిస్తూ. శ్రీమద్ భాగవతమే ఒక అద్భుతమైనటువంటి, ఇంతకుముందు మనం ఒకసారి చర్చించాం, గంగా చైతన్య మహాప్రభు చెప్తాడు 4 వస్తువులు భగవంతుడే, వాటి యొక్క ఆవిర్భావం నుంచే భగవంతుడంట. 4 వస్తువులు మామూలుగా విగ్రహాలకు మనం కానీ ప్రాణ పరీక్ష చేస్తే భగవంతుడు అక్కడికి వచ్చి ఆయన అక్కడ వెలుస్తాడు విగ్రహాలకి. మరి ఈ 4 వస్తువులు అవి ఆవిర్భావం నుంచే అవి భగవంతుడంట. ఆ 4 ఏదంటే గంగాదేవి 1, 2 తులసి, 3 వైష్ణవులు, 4 శ్రీమద్భాగవతం. ఈ 4 వస్తువులు సాక్షాత్ భగవంతుడే ఆవిర్భావం. దానికి ప్రాణ ప్రతిష్ట అంత అవసరం లేదు. ఎక్కడ ఉంటే ఈ 4 వస్తువులు అది భగవంతుడే. మళ్ళీ భగవంతుని అవతారం కూడా చెప్పడం లేదు అక్కడ, భగవంతుడే అని చెప్పి చెప్తున్నాడు శ్రీ చైతన్య మహాప్రభు. కాబట్టి ఇక్కడ మనం గంగాదేవిని చూసినా గానీ, తులసిని చూసినా గానీ, వైష్ణవులు చూసినా గానీ, వైష్ణవ సాంగత్యం, వైష్ణవుల యొక్క సమూహం భగవంతుడే. అందుకే సాధు సంఘానికి మనం, అందుకే మన ఆచార్యులంతా చెప్తున్నారు మన జీవితం ఏ విధంగా ఉండాలంటే సాధు శాస్త్ర గురు 3కి అనుగుణంగా ఉండాలని చెప్తున్నారు. సాధువులు కూడా భగవంతుని యొక్క ప్రతినిధులు కాబట్టి శాస్త్రం శ్రీమద్ భాగవతం, గురువు భగవంతుని యొక్క ప్రతినిధి. కాబట్టి ఇక్కడ శ్రీమద్ భాగవతము భగవంతుడే ఆయన, భగవంతుని యొక్క లిటరీ అవతారం, ఈ పుస్తక రూపంలో ఆయన అవతరించినారనమాట. కాబట్టి శ్రీమద్ భాగవతం అంతా కూడా భగవంతుని యొక్క కీర్తనలు, ఎప్పుడు భగవంతుని కీర్తిస్తూనే ఉంటుందన్నమాట. శ్రీమద్ భాగవతం మనం బాగా చదవాలి. మనం మొదటి మిస్టేక్ మనం ఏం చేస్తామంటే, శ్రీమద్ భాగవత నిత్యం భాగవత సేవయ, భాగవతాన్ని డైరెక్ట్ గా చదవాలి మనం, చదివే చాలా చాలా ముఖ్యం. దాంట్లో ప్రతి ఒక్క అక్షరంలో కూడా భక్తి బీజాలు ఉన్నాయి. అక్కడ భగవద్భక్తి బీజాలు ఉన్నాయి, మన హృదయంలోకి వెళ్తాయి అనమాట. మన హృదయంలోకి వెళ్ళి ఆ భక్తి అనేది ఉద్ధృతమవుతుంది. ప్రతి ఒక్క అక్షరం ఒక్కొక్క అధ్యాయంలో కాదు, అక్షరంలో ఉన్నాయి. ఒక్కొక్క అక్షరంలో కూడా భగవంతుని యొక్క భక్తి బీజాలు ఉన్నాయి. మన హృదయం అనేది క్లీన్ అవుతుంది అనమాట. శ్రీమద్ భాగవతం అమల పురాణం, స్పాట్లెస్. దానికంటే మించినటువంటి పురాణం లేదు. ఎందుకంటే భగవంతుని యొక్క నామాన్ని కీర్తిస్తూ ఉంది అనమాట శ్రీమద్ భాగవతం. భగవంతుని యొక్క ఈ శ్లోకం తీసుకోండి, అది భగవంతుని కీర్తిస్తుంది. ఈ శ్లోకం కూడా భగవంతుని యొక్క దివ్య నామాన్ని కీర్తిస్తుంది. అది కూడా ప్రభుపాద వారు పవిత్ర భక్తుడు, ఆయన ఇచ్చేటువంటి భాష్యాలు కూడా ఎంతో అద్భుతమైనటువంటివి. ఆయన భగవంత ప్రభుపాద భాష్యాలంతా ఏం చేస్తాయి, చివరికి భగవంతుని యొక్క నామాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే నామాన్ని కీర్తిస్తాయి. చూడు ఇక్కడ ప్రభుపాద వారు ఎట్లా కనెక్ట్ చేశారు చూడు, విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఏ విధంగా కనెక్ట్ చేశారు చూడు భగవంతుని యొక్క నామాన్ని. కాబట్టి శ్రీమద్ భాగవతం మొత్తం ఏం చేస్తుందంటే భగవంతుని యొక్క దివ్యమైన నామాల్ని కీర్తిస్తూ వస్తుంది. భగవంతుని నామం అంత కీర్తనీయమైంది, అంత దివ్యమైనటువంటిది. ఒకసారి చైతన్య మహాప్రభు ఒకరోజు తన యొక్క ఎంతో సన్నిహితమైనటువంటి హరిదాస్ ఠాకూర్ని పిలుస్తారనమాట. హరిదాస్ ఠాకూర్ని పిలిచి ఆయనకు హరిదాస్ ఠాకూర్ ఇంకో పేరుంది, బ్రహ్మ హరిదాస్ ఠాకూర్ అని. ఆయన బ్రహ్మదేవుని యొక్క అవతారం. ఆయన రోజుకి 300,000 భగవంతుని యొక్క నామాలను జపించేవాడు. 300,000 రోజు, 16 మాలలు మనం జపం చేయడానికి ఎంతో కష్టపడతాం. 64 మాలలు జపం చేస్తే 1,00,000 అవుతుంది. 1,00,000 నామాలు అవుతాయి. 64 మాలలు జపం చేస్తే 1,00,000. అట్లా 64 3 సార్లు జపం చేసేవాడు రోజుకి. ఆయన 2 మాలలు 16 మాలు జపం చేయడానికి 2 అవర్స్ అవుతుంది మనకి, 2 గంటలు. అట్లా 64 మాలలు జపం చేయాలంటే ఎన్ని గంటలు, 8 గంటలు. ఆయన ఎన్ని గంటలు జపం చేసేవాడు, 24 అవర్స్ జపం చేసేవాడు. రోజు 300,000 నామాన్ని జపించేవాడు ఆయన. అది ఇంపాసిబుల్, అది మా కండిషన్ సోల్, బద్ధజీవికి అది జరిగే పని కాదు. మనం 16 మాలలు జపం చేయాలంటే ఎంతో ప్రణాళిక వేసుకుంటాం. మనం ప్రణాళిక వేసుకుని 16 మాలని మనం చేయడానికి, అది ఎప్పుడో అకేషన్ గా. ఆయన రోజు 64 మాలు జపం చేయాలంటే ఎంతో ప్రణాళిక వేస్తాం మనం. 64 మాలు జపం చేయడానికి ఎంతో ప్రణాళిక వేసి జపం చేస్తాం. ఆయన ప్రతిరోజు 64 మాలని 3 సార్లు జపం చేసేవాడు. 300,000 నామాలు. వెరీ గ్రేట్ పర్సనాలిటీ అనమాట ఆయన. బ్రహ్మ, అందుకే ఆయన బ్రహ్మ హరిదాస్ అని చెప్తున్నా. అంటే వెరీ ప్యూర్ కాకపోతే, పవిత్రం కాకపోతే, ఆయన హృదయం ఎంతో పవిత్రం కాకపోతే అంత దివ్యంగా భగవంతుని యొక్క నామాన్ని జపించలేరనమాట. ఆయన యొక్క స్పర్శ ఒకసారి మొత్తం హరిదాస్ ఠాకూర్ ఎంత గ్లోరీ అంటే అయింది. ఆయన ఒక కేవ్లో ఒక గుహలో జపం చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఈ రామచంద్ర ఖాన్ అతను కొంచెం అసూయ చెందుతాడు, ఆయన మీద రకరకాల ప్రయోగాలు చేస్తాడు అతను పంపించేసేదానికి. కాబట్టి ఆ మూర్ఖుణ్ణి ఎటువంటి, ఆయన ఎంతో దయామయుడు, మూర్ఖుని కూడా ఈ విధంగా కలితపరిచేది ఇష్టం లేదు. అతను మూర్ఖుడే, ఆయన అతను కలితపరి, అతని వల్ల నాకు అతనికి నా వల్ల అతనికి ఇబ్బంది కాబట్టి ఇక్కడ నేను ఉన్నానని చెప్పి అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలోకి వెళ్ళి ఈ గుహలో కూర్చొని హరికృష్ణ మంత్రం జపం చేస్తున్నాడు. అయితే తేనె ఎక్కడ ఉంటుందో ఈగలు ఏం చేస్తాయి, వెళ్ళిపోతాయి. అట్లా ఈయన పవిత్ర భక్తుడు కాబట్టి ఆయన అడవిలో గుహలో ఉంటే కూడా భక్తులు పోతూ ఉన్నారు అనమాట. అడవిలోకి వెళ్ళి ఆయన సాంగత్యం తీసుకుని వస్తున్నారు, అడవిలోకి కూడా వెళ్ళిపోవాలన్నమాట. సరే, ఆ గుహలో భయంకరమైన సర్పం ఉంది, అది పచ్చగా ఉందన్నమాట. మామూలుగా ఎక్కువ రోజులు ఉంటే కన్నా పెద్ద సర్పాలు ఎట్లంటే పశుపూర్ణంలో ఉంటాయంట, ఎక్కువ ఏజ్ అయ్యేకుందికి. కాల సర్పం అంటారు వాటిని, భయంకరమైన సర్పం అనమాట. ఆ విషము మామూలుగా పాము కరిస్తే విషం వస్తుంది, దీనికి విష ఆవులు వస్తున్నాయంట అక్కడి నుంచి. ఆ విషము దాన్ని కారుతూ ఉంటే దాని నోట్లో నుంచి విష ఆవులు వస్తున్నాయి. గుహలు అటువంటి సర్పం ఉందన్నమాట, భయంకరమైన సర్పం. భక్తులు వచ్చేవాళ్ళంతా భయపడుతున్నారు, అదే సమయంలో ఆయన సాంగీతం తీసుకోవాలి వస్తున్నారు అనమాట. ఈ విధంగా వాళ్ళు కలిపి చెందినారు వచ్చేటువంటి భక్తులంతా కూడా. ఈయన కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, ఎవరికి హరిదాస్ ఠాకూర్. ఒకరోజు ఏమైందంటే భక్తులంతా కూడా ఆయన చర్చించారనమాట, ఓ ప్రభు ఇక్కడ భయంకరమైన సర్పం ఉంది, మాకు రావడానికి కష్టంగా ఉంది, మీరు బయట వేరే చోటుకి వెళ్ళిపోండి, వేరే ప్రదేశానికి వెళ్ళిపోండి, మార్చండి అడవిలోనే వేరే ప్రదేశానికి మార్చండి, మేము అక్కడికి వస్తామని చెప్తే ఈయన అంగీకరిస్తాడు, ఎస్ నేను ఈ ప్రదేశాన్ని వదిలి వేరే ప్రదేశానికి పోతానని చెప్పి. మనుక్షణమే ఆ సర్పం ఏం చేస్తుందంటే ఆ గుహను వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట. నువ్వెందుకు పోవాలి, గొప్ప ఆత్మవి, దాంట్లో కూడా చూడు ఆలోచన ఉంది, ఆ సర్పాన్ని కూడా మార్చేశాడు ఆయన. ఆ సర్పం ఏం చేసింది, నేను మీరు వెళ్లాల్సిన పని లేదు అనేటువంటి భావనతో హరిదాస్ ఠాకూర్ని, మీరు వెళ్లాల్సినటువంటి పని లేదు, నేనే ఈ గుహను వదిలేసి వెళ్ళిపోతానని చెప్పి ఆ రోజు బయట వెళ్ళిపోయిన సర్పం మళ్ళీ తిరిగి రాలేదన్నమాట. అందరూ చూస్తున్నారు, భక్తులంతా కూడా. ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఈ గుహ నుంచి నేను వెళ్ళిపోవాలని. ఆ మరుక్షణమే సర్పం ఏం చేసింది, ఆ గుహను వదిలేసి అది వెళ్ళిపోయింది. అది పవిత్ర భక్తుని యొక్క శక్తి, హరిదాస్ ఠాకూర్ శక్తి. అంత పవిత్రుడు, అంత వినయం ఉందన్నమాట. వినయానికి ప్రతిరూపం హరిదాస్ ఠాకూర్. ఆయన్ని చైతన్య మహాప్రభు అడిగారనమాట ఒకరోజు పిలిచి. అంత పవిత్రమైనటువంటి భక్తుని చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ని పిలిచి అడుగుతున్నాడు, ఓ హరిదాస, కలియుగంలో జనాలంతా కూడా ఈ వైదిక ధర్మాలంతా వదిలేసి వాళ్ళు భయంకరంగా ప్రవర్తిస్తారు పాప జీవితంలో. వాళ్ళు ఈ యొక్క గోవుల్ని, బ్రాహ్మణ సంస్కృతి వాళ్ళని నశింపజేస్తూ వాటి జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు ఈ మ్లేచ్చులు. అటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉద్ధరించబడాలి అని చెప్పి చైతన్య మహాప్రభు అంటారు. ప్రభుపాద గారు చెప్తారు ఇక్కడ, ఆయన చెప్తున్నారు స్పెసిఫిక్, చైతన్య మహాప్రభు మెన్షన్ చేస్తున్నారు మ్లేచులు అంటున్నారు చైతన్య మహాప్రభు. అదే సమయంలో ఎవరు మ్లేచులు చెప్తున్నారు, గోవుల్ని, తర్వాత బ్రాహ్మణ సంస్కృతిని ఎవరైతే నాశనం చేస్తారో వాళ్ళ మ్లేచులు. అది ఒక కులానికి సంబంధించిన మ్లేచులు అంటే, ఎవరైతే ఈ రెండింటిని నాశనం చేస్తారో వాళ్ళు మ్లేచులు. గోవుల్ని ఎవరైతే వధిస్తారో, తర్వాత ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తుల్ని ఎవరైతే ప్రోత్సహించకుండా వాళ్ళని హింసిస్తారో వాళ్ళు మ్లేచులు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఈ మ్లేచులు ఎక్కువ ఈ కలియుగంలో. వాళ్ళు ఇటువంటి వైదిక ధర్మాలను ఆచరించరు కాబట్టి వాళ్ళని ఏ విధంగా రక్షించాలి, వాళ్ళకి మార్గం ఏది, ఇది తెలుసుకుంటుంటే నాకెంతో బాధ కలుగుతుంది, నాకెంత దుఃఖాన్ని కలుగజేస్తుందని చెప్పి చైతన్య మహాప్రభు ద్రోధిస్తారనమాట, దుఃఖపడతారు కూడా. అప్పుడు హరిదాస్ ఠాకూర్ చెప్తారంట, మహాప్రభు మీ యొక్క దుఃఖం గురించి నాకు తెలుసు, ఈ మ్లేచుల గురించి, బద్ధజీల గురించి మీరెంతో గొప్పగా ఆలోచిస్తున్నారు, మీరెంతో గొప్ప ఆలోచిస్తున్నారు, అయితే వీళ్ళు కూడా రక్షించబడతారు. ఈ మ్లేచులు కూడా ఏం చేస్తారు, కొన్ని సమయాల్లో హరామా అని చెప్పిస్తారు. హరామా అని చెప్పించినప్పుడు వాళ్ళు నామభాష స్థాయిలో ఉన్నారు, ఆ విధంగా రామ అనేటువంటి నామాన్ని చెప్పిస్తూ వాళ్ళు ఉద్ధరించబడతారు అని చెప్పి హరిదాస్ ఠాకూర్ చెప్తున్నారు. హరామా అంటారు కదా మ్లేచులు కొన్నిసార్లు, ఏదో ఒక విధంగా ఆయన చెప్తున్నాడు. నామభాష అంటే ఏమంటే భగవంతుని యొక్క పేరుని భగవంతుని సూచిస్తూ కూడా చెప్పినా గాని, భగవంతుని పేరే, భగవంతుని సూచిస్తూ చెప్పరు అది. లేక యజమానుడు నారాయణ అన్నాడు, నారాయణ అని భగవంతుని సూచిస్తూ నారాయణ అనలా, అతను కొడుకుని సూచిస్తూ నారాయణ అన్నాడు. నామభాష అంటే ఏమంటే భగవంతుని యొక్క నామాన్ని భగవంతుని సూచిస్తూ చెప్పినా గాని, సూచించుకున్నా చెప్పినా గాని అది నామభాష. దానికి ఎట్లా ఉదాహరణ ఇస్తారంటే, చిన్న పిల్లవాడు అగ్నిని తాకినా గాని కాలుతుంది, బుద్ధి వచ్చిన వాడు అగ్ని తాకినా గాని పెద్దవాడు అగ్గేమవుతుంది కాలుతుంది. అట్లా అతను తెలిసి భగవంతుని యొక్క నామాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, భగవంతుని యొక్క నామాన్ని జపించిన, తెలియకున్న భగవంతుని యొక్క నామాన్ని జపించిన, అది దాని యొక్క ప్రభావం అగ్గి ఏ విధంగా కాలుతుందో తెలిసి తెలియకుండా ముట్టుకుంటే అదే విధంగా భగవంతుని నామం తన యొక్క ప్రభావం అన్నది చూపిస్తుంది. అతను హరామ అన్నా గాని హరిదాస్ ఠాకూర్ ఏం చెప్తున్నాడంటే, నరసింహ పురాణం నుంచి ఒక కథను కూడా చెప్తున్నాడు. ఒకసారి ఏమిటంటే ఒక మ్లేచుడు మలవిసర్జనకి వెళ్ళాడంట, అతను నరసింహపురాణంలో ఉందన్నమాట. దీని గురించి వెళ్ళినప్పుడు అతను మలవిసర్జన చేస్తున్నాడు, ఒక భయంకరమైనటువంటి పంది వచ్చిందనమాట, అడవి పంది, క్రూరమైనటువంటి పంది అది. దానికి మామూలుగా అడవి పందికి ఏమంటే కూరలు ఉంటాయి, దానికి ఏమైందో తెలియదు దాని మనసులో. అది వచ్చి ఇమీడియట్ వచ్చి అతను అటాక్ చేసింది అనమాట, పొడిచేసింది కొమ్ములతో, పొడిచేసి అతను మలవిసర్జన చేసేవాడిని పొడిచేసింది అనమాట. అతను హరామ్ 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 అంటున్నాడు నొప్పితో. అయితే ఇది అటాక్ చేస్తూనే ఉంది, పొడుస్తూనే ఉందన్నమాట, ఎంతో భయంకరంగా పొడిచేసింది. అతను హరామ్ హరామ్ అంటే చచ్చిపోయాడు అనమాట. ఎప్పుడైతే తెలియకుండానే హరామ్ అన్నాడు, హరాంలో ఏముంది, రామా ఉంది, హా రామా అని ఉంది అనమాట. అక్కడ రాముని యొక్క నామాన్ని జపించారు కాబట్టి అన్ని పాపాలు పోయాయి అతనికి. అతనికి శంకు చక్ర గదాపద్మాలతో రూపం ధరించి భగవంతుని ధామానికి వెళ్ళిపోయాడు. అన్ని పాపాలు నశించిపోయినాయి. అది భగవంతుని యొక్క నామం యొక్క శక్తి అని చెప్పి హరిదాస్ ఠాకూర్ చెప్తున్నారు. కాబట్టి చైతన్య మహాప్రభు ఆయన సూచిస్తున్నాడు, ఓ మహాప్రభు తెలియకున్నానే మళ్ళీ అజామిలుని గురించి చెప్తున్నాడు. అజామిలుడు నామ భాష అతను కూడా ఇతని విషయాన్ని చెప్పాడు నరసింహ పురాణంలో. తర్వాత మళ్ళీ ఈ యొక్క శ్రీమద్ భాగవతంలో చెప్తున్నాడు హరిదాస్ ఠాకూర్, ఈ యొక్క అజామిలుడు అతను నామ భాష అంటే ఏమి నారాయణ అన్నాడు. ఎవరిని పిలిచాడు? భగవంతుని పిల్ల. అతను తన కొడుకుని పిలిచాడు, అది నామభాష. అంటే భగవంతుని యొక్క పేరుని భగవంతుని సూచించకుండా చెప్పేది వేరే వస్తువుల కోసం. అయినా కానీ ప్రభావం చూపించింది అక్కడ. అక్కడేమైంది? అతను ఈ యమదూతుల నుంచి ఉద్ధరించబడింది. ఇక్కడ అదే శ్రీమద్ భాగవతంలో అందుకని చెప్పింది, శ్రీమద్ భాగవతం వచ్చి చాలా దివ్యమైనటువంటి పురాణం. ప్రతి ఒక్క చాప్టర్లో ప్రతి ఒక్క అధ్యాయంలో భగవంతుని యొక్క కీర్తనలు ఉన్నాయి, భగవంతుని కీర్తి ఉంది. ఈ అధ్యాయంలో మళ్ళీ మనం ముందుకెళ్తే గన ఈ అజామిల నీళ్ళలో ఈ అజామిలు విడిపించుకుని వెళ్ళిపోతాడు, హరిద్వారకు వెళ్ళిపోతాడు. తర్వాత ఏమైందంటే, తర్వాత ఇంకా మళ్ళీ ఉంది దాంట్లో విషయం, మళ్ళీ భగవంతుని యొక్క నామ కీర్తి ఉంది దాంట్లో. ఈ యమదూతులు ఏం చేశారంటే చాలా కోపంలో ఉన్నారంట వీళ్ళు. ఒకటి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు యమదూతులు, రెండోది లేకపోతే యమధర్మరాజు చెప్పి వీళ్ళు వచ్చారు కదా విష్ణుదూతుల్ని, వాళ్ళని ఈ యొక్క అజామిల ఇద్దరిని కలిపి బంధించి తీసుకోవాలనుకున్నారండి వాళ్ళు, పనిష్మెంట్ ఇచ్చేదానికోసం. మనసులో వాళ్ళు కన్ఫ్యూజన్ ఉంది, వెళ్ళారనమాట యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టారు. వాళ్ళు డిస్టర్బ్ ఉన్నారన్నమాట వాళ్ళు, పోయి ఓ మాస్టర్ ఓ దేవా అని చెప్పి అడిగారనమాట. మాకు ఈరోజు చాలా కలతగా ఉంది, ఎంతమంది ఈ యొక్క సృష్టిలో న్యాయ నిర్ణేతలు ఉన్నారు, ఎంతమంది అధిపతులు ఉన్నారు, ఒక్క న్యాయ నిర్ణేత ఒక విధమైనటువంటి తీర్పు, ఇంకొక న్యాయ నిర్ణేత ఇంకో రకమైన తీర్పు తీసుకుంటే ఒకరొకరు వ్యతిరేకంగా ఎవరూ శిక్షించబడరు అంతే కదా. ఒక వ్యక్తి ఒక తప్పు చేస్తాడు, ఇద్దరు తీర్పు ఇచ్చినారు అనుకో, ఒకడు ఇది మంచి ఇది చెడు అని, ఇంకేం ఎక్కడుంది ఇంకా శిక్ష? నువ్వేమో అజామిలుడు చెడ్డని చెప్పావు, వాళ్ళేమో అజామిలుడు మంచి అని చెప్తున్నారు. ఈ విధంగా ఎంతో మంది, ఇంతమంది న్యాయ నిర్ణేతలు ఉంటే, ఇంతమంది అధిపతులు ఉంటే ఎవరు శిక్షించబడేది? మాకు కన్ఫ్యూజన్ ఉంది, ఇది కన్ఫ్యూజన్. మేమేమో అనుకున్నాం నువ్వే ఒకడే న్యాయ నిర్ణేత, నువ్వే సుప్రీం అని చెప్పి అనుకున్నాం. అయితే ఇప్పుడు మాకు తెలియదు, మాకు అర్థమయ్యేదేమంటే ఈ సృష్టిలో ఇంకా ఎవరెవరో ఉన్నారు మాకు తెలియదు. అంటే ఒకరు కాదుండేది, ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మంది న్యాయ నిర్ణేతలు ఉన్నారు, చాలా మంది అధిపతులు ఉన్నారు. ఈ విధంగా ఒకరిచ్చినటువంటి తీర్పుకి ఇంకొకరు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేస్తే ఎవరు శిక్షించబడరు కదా, ఇది మా కన్ఫ్యూజన్. అప్పుడు ఏమైంది చెప్పి అన్నారన్నమాట యమధర్మరాజు. ఏం లేదు, అజామిలుడు ఎంతో మూర్ఖుడు, మీరేమని చెప్పారు, మీరు ఆజ్ఞాపించారు, ఈ సృష్టిలో ఇంతవరకు మీ ఆజ్ఞకి భంగమే కలగలేదు. ఈ అజామిలను మేము తీసుకొచ్చేటప్పుడు అజామిలు నారాయణ అన్నాడు. అప్పుడు దివ్యమైనటువంటి సిద్ధపురుషులు వచ్చారు, ఎంతో దివ్యంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళని చూస్తేనే మాకు అర్థమైంది వాళ్ళని మేము ఎదిరించలేమని చెప్పి వాళ్ళు ఈ అజామిల్ని విడిపించుకుని వెళ్ళిపోయారు. ఇది సమస్య. కాబట్టి ఇప్పుడు ఎవరు దీనికి గొప్ప, ఎవరు దీనికి అధిపతి? ఈ మాట వినగానే యమదూతుల దగ్గర నుంచి నారాయణ నామాన్ని యమధర్మరాజుకి చాలా ఆనందమైంది. యమధర్మ నువ్వేడంట, ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితి, వాళ్ళకేమో అది వెరీ తీవ్రమైనటువంటి విషయం. యమధర్మరాజు చాలా ఆనందాన్ని చెందుతున్నాడు, ఎందుకంటే ఈ యమదూతుల యొక్క నోటి నుంచి నారాయణ యొక్క నామాన్ని విన్నాడు. అదే సమయంలో యమధర్మరాజుకి చాలా ఆనందం ఉంది, ఎందుకంటే భగవంతుని యొక్క నామం ఎంత శక్తివంతమైందని చెప్పి ఆయన సాక్షాత్గా ఆయన పరిధిలో జరిగింది. భగవంతుని యొక్క నామం ఎంత శక్తివంతమైంది అని చెప్పి ఆయన నవ్వుతూ ఎంతో దీవమైన ఆనందంలో చెప్తున్నారన్నమాట. ఓ నా కుమారులారా, కుమారులా అంటున్నారు వాళ్ళని, ఎందుకంటే ఆయన బిడ్డల మాదిరి చూసుకుంటున్నారు యమదూతల్ని, సేవకులు కాదు వాళ్ళు, బిడ్డల మాదిరి యమధర్మరాజుకి వాళ్ళు. ఓ నా కుమారులారా, మీరు మిస్టేక్ చేసుకున్నారు, నాకు ఇంద్రునికి చంద్రునికి తర్వాత శివునికి బ్రహ్మకి అందరికీ ఉన్నతమైనటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయనే అందరికీ అధిపతి, సర్వలోకాలకు మహేశ్వరుడు, ఆయన నారాయణుడు, మీరు అనుకోవద్దండి నేను పూర్తి అధిపతిని అని చెప్పి. కాబట్టి మీరు చెప్పినటువంటిది తప్పు, అందరికీ అధిపతి ఆయన ఉన్నాడు, ఆయన యొక్క ఆజ్ఞల మేరకే ఈ సృష్టి అంతా నడిపించబడుతూ ఉంది. ఈ మరుతులు గాని తర్వాత వసువులు గాని దేవతలు గాని అందరూ ప్రజాపతులు అందరూ కూడా ఏం చేస్తున్నారు, భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకే నడుచుకుంటారు, ఆయన యొక్క నియమాలే ఇక్కడ ప్రవేశపెడుతున్నాయి. మేమే ఆయన చెప్తున్నాడు, మేము దేవతలమైనటువంటి మేము బ్రహ్మ శివుడు తర్వాత ఇంద్రుడు వరుణుడు, మరీచి, మరుతులు, విశ్వప్రభువులు అందరూ కూడా, వీళ్ళంతా సత్వగుణంలో ఉన్నాం. మేమంతా కూడా, మేము రజోగుణంలో కాదు ఉండేది, సత్వగుణంలో. మాకే భగవంతుని యొక్క లీలలు, భగవంతుని యొక్క దివ్యమైన నామం యొక్క శక్తి మాకు అర్థం కాదు. సాధారణమైనటువంటి బద్ధ జీవులు, రజో తమోగుణం ఉండే వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతారు అని చెప్పి చెప్తున్నారు. తర్వాత మళ్ళీ చెప్తున్నాడు, జీవితం యొక్క పరమగమ్యం. ఈ శ్లోకం ఉందన్నమాట, ఇక్కడ రాసుకున్నాను, యమధర్మరాజు చెప్పిన శ్లోకం. ఏతావానేవ లోకేష్మిన్ పుంసం ధర్మ పరం స్మృతః భక్తి యోగో భగవతి తన్నామ గ్రహణాది బి. భగవన్ నామ కీర్తనలతో ఆరంభమయ్యేది భక్తి యోగము, మానవునికి పరమ ధర్మమై ఉన్నది. ఇది యమధర్మరాజు చెప్పినటువంటి శ్లోకం. ఇది ఆయన చెప్తున్నాడు, భగవన్ నామంతో ఆరంభమయ్యేటువంటి భక్తి యోగమే మానవునికి పరమ ధర్మం అని చెప్పేస్తున్నాడు. ఏది ధర్మం? వీళ్ళు అనుకుంటున్నారు కదా, వీళ్ళు యమదూతలు ధర్మము అధర్మం అని చెప్పేస్తున్నారు కదా. అరే పిచ్చోళ్ళారా, అది అధర్మము ఇది ధర్మం అని చెప్పి మీరు చెప్పద్దండి. పరమధర్మం ఏమేది? భగవంతుని యొక్క నామంతో ఆరంభమైనటువంటి భక్తియుక్త సేవ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇది ధర్మం, పరమధర్మం. నువ్వు ధర్మం అంటావు కదా, అది కాదు. పరమధర్మం భగవంతుని యొక్క నామంతో ఆరంభమవుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ రోజు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనమాట, ఆయన సూచన ఇచ్చాడు. మీరు ఎప్పుడు గాని ఎవరైతే భగవంతుని యొక్క నామాన్ని జపిస్తారో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొద్దండి. వెళ్తే మీకు ప్రమాదము, నాకు ప్రమాదం. మీరు ఎవరి దగ్గరికి పోవాలంటే, ఏ మూర్ఖులు అయితే భగవంతుని యొక్క నామాన్ని జపించడో, ఎవడైతే తన యొక్క సరస్సుతో భగవంతునికి నమస్కారాన్ని అర్పించడో, ఏ మూర్ఖులు అయితే భగవంతుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘిస్తారో, అటువంటి నీచుల్ని మూర్ఖుల్ని నా దగ్గర తీసుకోరా అని చెప్తున్నారు అన్నమాట. ఎవరైతే భగవంతుని యొక్క నామాన్ని జపించరో, ఎవరైతే శిరస్సు భగవంతుని యొక్క పాదాలకు నమస్కరించదో, ఎవరైతే భగవంతుని యొక్క ఆజ్ఞలను శిరస వహించరో, అటువంటి మూర్ఖుల్ని అట్లా చెప్తున్నాయన, మూర్ఖుల్ని నీచులను నా దగ్గర తీసుకురావని చెప్తున్నాను. ఎవరైతే భగవంతుని యొక్క నామాన్ని జపిస్తారో వాళ్ళ దగ్గరికి మాత్రము వెళ్ళద్దు అని స్ట్రిక్ట్గా చెప్పేశారు. మామూలుగా మనం ఎన్నోసార్లు విన్నాం కదా, ఈ శాస్త్రం చెప్పింది, కల్లి సంతరణోపనిషత్తు చెప్పింది, తర్వాత మండుకోపనం చెప్పింది భగవంతుని యొక్క నామం గురించి. యమధర్మరాజు చెప్పినది శ్లోకం ఇది. యమధర్మరాజు యొక్క ఇన్స్ట్రక్షన్ అనమాట భగవంతుని యొక్క నామం మీద. ఆయన చెప్తున్నాడు మళ్ళీ ఈ సృష్టిలో ఈ విష్ణుతుల గురించి మళ్ళీ చెప్తున్నారు. వాళ్ళు చాలా రేర్ గా చూసేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు కనిపించరు. వాళ్ళు దివ్యమైనటువంటి వ్యక్తులు. వాళ్ళని దేవతలు అందరూ కూడా వాళ్ళని గౌరవిస్తారు. వీళ్ళు తిరుగుతూ ఉంటారు ఎప్పుడు, వాళ్ళు ఎప్పుడు భక్తుల్ని ఎవరైతే హరినామం జపిస్తూ ఉంటారో వాళ్ళని రక్షిస్తూ ఉంటారు. వాళ్ళు వైష్ణవుల్ని ఏ విధంగా రక్షిస్తారంటే, ఉపద్రవాల నుంచి రక్షిస్తారు, దేవతల నుంచి రక్షిస్తారు, ఈవన్ నా యొక్క పరిధి నుంచి, నా జ్యూరిజిస్టర్ నుంచి కూడా రక్షిస్తారు అని చెప్తున్నాడు యమధర్మరాజు. నా యొక్క పరిధి నుంచి కూడా రక్షిస్తారు వాళ్ళు. వాళ్ళకి తిరుగులేదు, వాళ్ళు ముల్లోకాల్లో తిరుగుతూ ఉంటారు. వైష్ణవులకు ఎటువంటి సమస్యలు వచ్చినా గానీ ఈ ప్రకృతి వైపరీత్యాల నుంచి, దేవతల నుంచి, అసురుల నుంచి, మరి నా యొక్క ప్రభావం నుంచి కూడా వాళ్ళు రక్షిస్తుంటారు విష్ణుదూతలు వైష్ణవుల్ని అని చెప్పి ఆయన పూర్తిగా వివరిస్తారు శ్రీమద్ భాగవతంలో. ఈ యమదూతలకి జ్ఞానోదయం చేస్తారన్నమాట, విష్ణుదూతల గురించి, భగవంతుని యొక్క నామం గురించి, వైష్ణవుల గురించి అంత అంత బ్యూటిఫుల్ గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట శ్రీమద్ భాగవతం. తర్వాత ఇంకొక సన్నివేశంలో ఏమవుతుందంటే, భగవంతుని యొక్క నామాన్ని గ్లోరిఫై చేస్తున్నటువంటి సన్నివేశం, ఎగ్జాల్టెడ్ పర్సనాలిటీస్ మనం ఈరోజు చర్చిస్తుండేది. యమధర్మరాజు గ్లోరిఫై చేయడం భగవంతుణ్ణి, హరిదాస్ ఠాకూర్ భగవంతుని యొక్క నామాన్ని గ్లోరిఫై చేయడం. ఇంకొక సన్నివేశంలో ఏమవుతుందంటే, బలిమహారాజ్ యొక్క లీలలో, బలిమహారాజు ఆయన చాలా గ్రేట్ పర్సనాలిటీ, ఆయన ఆత్మ నివేదనకు ప్రతిరూపం, తన మొత్తం సర్వస్వాన్ని ఇచ్చారనమాట. అందరూ కీర్తిస్తారు బలిమహారాజుని. పుందరీక వర్ధగోవింద అని చెప్తారు కదా, బలిమహారాజు యొక్క వరదన గోవింద అని కూడా కొన్నిసార్లు చెప్తుంటారు అన్నమాట భక్తులు. కాబట్టి బలిమహారాజు చాలా అద్భుతమైనటువంటి భక్తుడు. వాళ్ళ కుటుంబంలోనే బలిమహారాజు చాలా గొప్ప భక్తుడు, ప్రహ్లాదుడు చాలా గొప్ప భక్తుడు. వాళ్ళ కుటుంబం కోసమే భగవంతుడు ఎన్ని అవతారాలు తెలుసుడు. ప్రహ్లాదుని యొక్క తండ్రి హిరణ్యకశిపుని కోసము భగవంతుడు ఏం చేశాడు, నరసింహస్వామి అవతారం ఎత్తాడు. వాళ్ళ యొక్క పెద్దనాన్న కోసం ఏం చేశాడు, హిరణ్యాక్షుని కోసము వరాహ అవతారం ఎత్తాడు. వాళ్ళ యొక్క మనవుడి కోసం ఏం చేశాడు, బలిమహారాజు కోసము వామనాథన్ ఎత్తాడు. ఒక ఫ్యామిలీ కోసం మూడు అవతారాలు ఎత్తారనమాట. ఎంత గ్రేట్ ఫ్యామిలీ చూడదు, ఎంత గొప్ప ఫ్యామిలీ ఇది. అంత గ్రేట్ కుటుంబంలో, దివ్యమైన కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి బలిమహారాజు. ఇక ప్రహ్లాద్ మహారాజు యొక్క మనవుడు, విరోచుని యొక్క పుత్రుడు, వెరీ గ్రేట్ పర్సనాలిటీ. ఆయన ఎంతో మొదట ఏమవుతుందంటే యుద్ధం జరిగినప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే చంపేస్తాడు బలిమహారాజుని, చంపేసి వెళ్ళిపోతాడు అనమాట. అయితే ఇతను శుక్రాచార్య ఏం చేశాడంటే తన యొక్క మృత సంజీవుని విద్యతో బతికిచ్చేస్తాడు బలిమహారాజుని. బతికిచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ సరెండర్ అయిపోతాడు గురువుకి, ఎందుకంటే ఆయన బతికిచ్చాడు కదా చంపేసిన తర్వాత. తర్వాత విశ్వజిత్ యజ్ఞాన్ని చేస్తారనమాట శుక్రాచార్య. ఆ యజ్ఞం చేసినప్పుడు యజ్ఞం నుంచి ఎంతో అద్భుతమైనటువంటి రథము, కవచము, శంఖు వస్తుందన్నమాట. తర్వాత ఈ శుక్రాచార్యుని యొక్క వంశం ఉన్నటువంటి బ్రాహ్మణులంతా కూడా ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఎవరికి? బలిమహారాజు. వీరి యొక్క ఆశీర్వాదం వల్ల, ఈ బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం వల్ల బలిమహారాజు బ్రహ్మ తేజస్సును పొందుతాడనమాట. వెరీ పవర్ఫుల్ తేజస్సు. ఆయన తన సైన్యాన్ని, ఆ కొత్త రథం వచ్చింది కదా యజ్ఞంలో నుంచి, రథాన్ని తీసుకుని కవచాన్ని ధరించి శంఖుని తీసుకుని బయలుదేరతారు అమరావతికి. వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఆయన లోపల కూడా వాడు బయట నుంచే శంఖాన్ని పూరిస్తాడనమాట. ఇంద్రుడు చూస్తారనమాట, చూసి బలిమహారాజును చూసి అతనికి వణుకు ఏర్పడుతుంది. ఇంద్రునికి తెలిసిపోతుంది అనమాట నేనేమి చేయలేను అనేసి. బృహస్పతి దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట తన గురువు దగ్గరికి, ఓ గురుదేవా నా పాత శత్రువు కొత్త ఉత్సాహంలో వస్తున్నాడు అతను, ఏం చేయాలి నేను అని చెప్పి చెప్తారనమాట. బృహస్పతి చెప్తాడు, నాయన అతను బ్రహ్మ చేతిస్తూ ఉన్నాడు, బ్రహ్మ యొక్క ఆశిస్తూ నువ్వు అతను ఏం చేయలేవు, నువ్వు ఒకటే చేయాలి పారిపోవడం అంతే, నువ్వు ఇక్కడ ఉండదు వెళ్ళిపో అని చెప్పి చెప్తారనమాట. ఆయన ఏం చేయలేదు, ఆయన వచ్చేటువంటి ఉత్సాహాన్ని, ఆయన తేజస్సుని, ఆయన యొక్క శక్తిని చూసే ఇంద్రుడు ఏం చేశాడంటే పారిపోయాడు. ఇక్కడ రోజు చూస్తే ఎవరు లేరు, ఖాళీ, ఇంద్రుని యొక్క సీటు దాని మీద కూర్చునేశాడనమాట బలిమహారాజు. ఇంద్రుని యొక్క సింహాసనం మీద యుద్ధం లేదు ఏమి లేదు, ఆయన వచ్చేటువంటి ఆ యొక్క శక్తిని చూసే, ఆ ఉత్సాహాన్ని చూసే ఫినిష్, ఇంద్రుడు ఓడిపోయినాడు అనమాట. ఎవరు లేరు కాబట్టి ఖాళీగా ఉంది, అక్కడ ఇంద్రుడు లేడు, ఆయన కూర్చునేశాడు అనమాట. భాగవతం ఆ విధంగా చెప్తుంది, ఖాళీగా ఉంది, ఇంద్రుడు లేదు అక్కడ కూర్చునేశాడని చెప్పి చెప్తుంది భాగవతం. సరే అక్కడి నుంచి అన్ని ముల్లోకాలను కంట్రోల్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఏమైంది, అతిథి ఇంద్రుని యొక్క తల్లి, దేవతల తల్లి, ఆమెకు దిగులైంది అనమాట. ఆమె పయవ్రతాన్ని, వ్రతం చేసింది అనమాట, ఎందుకంటే బిడ్డలంతా అడుగు పాలైపోయినారు. అప్పుడు భగవంతుడు ఆయనకు బ్లెసింగ్స్ ఇచ్చి నీ కుమారుడుగా, ఎందుకంటే యుద్ధం చేసేది ఆయనకు లేదు బలితో, ఇంకేమైనా చేస్తే వేరే రూపంలోనే బలిని దించాలి, ఆమె వ్రతం చేసింది కాబట్టి. అప్పుడు ఆయన వామనుడిగా అంగీకరిస్తాడు, ఎవరికి, అతిథికి వామ జన్మ తీసుకుని, ఎందుకంటే అతిథికి పుడితే బ్రదర్ అయిపోతాడు, సోదరుడు అవుతాడు ఇంద్రుడికి. అతిథి యొక్క కుమారులు వీళ్ళని ఆదిత్యులు అంటారు, ఆదిత్యులు అంటే అతిథి యొక్క కుమారులు అని చెప్పి. అప్పుడు ఆయన వామనుడిగా జన్మ తీసుకుని ఈ పెద్ద లీలా నేను బ్రీఫ్ చేస్తున్నాను. వెళ్తాడనమాట బలిమహారాజు యొక్క యజ్ఞశాలకు వెళ్తాడు. వెళ్ళి అక్కడ అడుగుతాడనమాట, దానం అడుగుతాడు చిన్న వామనుడు, నాకు భిక్ష కావాలని అడిగితే ఆయన చూసి, ఆయన రూపాన్ని చూసి బలిమహారాజు నీకు ఏం కావాలని తీసుకో అంటాడు. నీకు రాజ్యం కావాలనా, గ్రామాలు కావాలనా, ఏం కావాలని తీసుకుంటే నాకేమొద్దు, సంతృప్తి లేని వ్యక్తికి ప్రపంచాన్ని అందించిన అంతా ఇచ్చినా కానీ సంతృప్తి చెందడు, నాకు అంత అవసరంలో మూడు అడుగులు కావాలని చెప్తాడనమాట. అప్పుడు వామనుడు చెప్తాడు, నువ్వు చిన్న పిల్లడివి, నీ కోరిక కూడా చిన్నదిగా ఉంది అని చెప్పి చెప్తాడు. నువ్వు చిన్న వయసు కాబట్టి చిన్నవాడు, నీ కోరిక కూడా అట్లే ఉందంటే లేదు లేదు నాకు దాంతోనే సంతృప్తి చెందానని చెప్తాను. శుక్రాచార్య చెప్తాడు, వచ్చినవాడు సాధారణ వ్యక్తి కాదు, విష్ణువు ఇవ్వద్దని చెప్తాడు. అయినా కానీ ఆయన ఏం చేస్తాడు, అంగీకరించేస్తాడు, ఆర్గ్యాన్ని ఇచ్చేస్తాడనమాట. అప్పుడు ఒక పాదంతో ఊర్ధలోకాలంతా ఆయన ఆక్రమిస్తాడు, ఇంకో పాదంతో అధోలోకాలంతా కూడా, మూడో పాదం ఎక్కడ పెట్టాలి, మాట మీద లేడు కాబట్టి బంధించేశాడు మాట, అంటే రెండో పాదాలతో మొత్తాన్ని ఆక్రమించేసిన తర్వాత మూడో పాదం అతని యొక్క వాక్కుని ప్రతిజ్ఞ నెరవేర్చలేదు కాబట్టి బంధించేశాడు. గరుడు చెప్పి నాగాసనంతో బంధించేశాడు, బంధించి గుహలో పడేస్తారనమాట బలిమహారాజు. అప్పుడు బలిమహారాజు ఏం ఆలోచిస్తున్నాడంటే, సూర్య కోసం చెప్తున్నాడు, ఆ గుహలో పడేస్తానంటే ఆయన అనుకుంటున్నాడ, నేనెంత భాగ్యవంతుని, నేను ఎంతో మంది రాజులు ఎన్నోసార్లు యుద్ధం చేసి సంపదని స్వీకరిస్తారు, వాళ్ళు పొందుతారు, సంపదను సంపాదిస్తారు, రాజ్యాన్ని సంపాదిస్తారు, దాన్ని ఎటువంటి దానాలకు ఉపయోగించుకోకుండా అట్లే మరణిస్తారు. నా మొత్త సర్వ సంపదని దేవదేవునికి ఆయనకు అర్పించేటట్లు నాకు అవకాశం వచ్చింది, నేనంత భాగ్యవంతుణ్ణి. దేవుని అట్లా ఆలోచిస్తారా, మామూలుగా నేనెంతో కష్టపడి సంపాదించేశాను, ఈ సంపాదన అంతా నేను దానం చేసేశానని చెప్పి ఎవరిని ఆనందిస్తారా? ఎవరన్నా ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి జీవితం అంతా కష్టపడి సంపాదిస్తాడు ధనాన్ని, తర్వాత ఈ భగవత్ ప్రచారానికి ఎవరిన భక్తులు పెరిగారనుకో, నీ సంపాదన అంతా ఇచ్చేసేయి, భగవత్ ప్రచారానికి బుక్ డిస్ట్రిబ్యూషన్ భగవద్గీత ప్రచారానికి ప్రసాద వితరణకి మందిర నిర్మాణం కంటే ఆయన హ్యాపీగా ఎంతో మంది లేనటువంటి అవకాశం నాకే వచ్చిందని చెప్పి మొత్తం తన ధనాన్నంతా ఇచ్చేసి ఆనందపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బట్ బలి మహారాజు ఆనందపడుతున్నాడు. ఆయన ఏమి ఆనందపడుతున్నాడు అంటే నా సర్వ సంపద అంటే భగవంతునికి సేవకు ఉపయోగపడింది, లేకపోతే ఏం చేయాలి నేను, అది అట్లే ఉంటుంది, నేనేమి సరైన వదిలేసి వెళ్ళిపోతాను అంతే కదా. ధనం అంతా అట్లే ఉంటుంది, దీనికి ఉపయోగం లేకుండా సరైన వదిలేస్తే వెళ్ళిపోతాను. ఆ క్రెడిట్ అనేది లేదు. ధనం ఎప్పుడు సద్వినియోగం అవుతుందంటే ప్రాపర్ గా దాన్ని ఉపయోగించినప్పుడు. కాబట్టి బలి మహారాజు ఆయన వెరీ ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తున్నాడు. ఆయన ఆ విధంగా ఆలోచిస్తున్నాడు అనమాట, భగవంతునికి నేను సేవ చేశాను అని చెప్పి ఆనందిస్తున్నాడు అనమాట. తర్వాత భగవంతుడు ఈ యొక్క భావాన్ని ప్రపంచానికి తెలపాలని చెప్పి బలి మహారాజు యొక్క దివ్యమైనటువంటి గుణాన్ని తర్వాత మళ్లీ పిలిచి ఆయన తల మీద తన పాదాన్ని మోపుతాడనమాట, మోపి సుతుల లోకానికి పంపిస్తాడనమాట. ఇది బానే ఉంది ఇంతవరకు. తర్వాత ఏమైందంటే సింహాసనం మీద వెళ్ళి కూర్చున్నాడనమాట బలిమహారాజు సింహాసనం మీద. ఎవరు? వామనదేవుడు. కూర్చొని శుక్రాచార్యని పిలిచాడనమాట. పిలిచి, శుక్రాచార్య నువ్వు బ్రాహ్మణుడివి, ఎంతో గొప్ప వ్యక్తివి నువ్వు, నాకు ఇప్పుడు కావాలి నీ శిష్యుడు యజ్ఞంలో ఏమేమి తప్పులు చేశాడు చెప్పు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అప్పుడు శుక్రాచార్య చెప్తున్నాడు, మనం ఎన్నోసార్లు విన్నాం, చాలా గొప్ప గొప్ప భక్తులంతా కూడా భగవంతుని యొక్క నామాన్ని కీర్తించింది. ఈ విషయం అడిగినప్పుడు శుక్రాచార్య ఒక శ్లోకం చెప్తున్నాడు శ్రీమద్ భాగవతంలో. ఏం చెప్తున్నాడంటే, మంత్రతస్తంత చిత్రం దేశకాలార్థ వస్తుతం సర్వకరోతి నిశ్చిద్రం మను సంకీర్తనం తవా అని శ్లోకం చెప్తున్నాడు. దీని అర్థం ఏమంటే, మంత్రోచ్చారణమునందు విధి విధాన పాలనమునందు దోషములు కలగవచ్చును, అంతేగాక కాలము దేశము పాత్రుడు వస్తువుల విషయమున దోషములు పొడచూపవచ్చును, కాని నీ పవిత్ర నామను ఉచ్చరించినప్పుడు సమస్త దోషరహితం కాగలదు అని చెప్తున్నాడు. ఈ స్టేట్మెంట్ వెరీ శక్తివంతమైనటువంటి స్టేట్మెంట్ అనమాట. అంటే ఆయన ఏం చెప్తున్నాడు, యజ్ఞంలో కాని మనం చేసేటువంటి కార్యక్రమంలో కాని మంత్రాల్లో విధి విధానాల్లో దోషాలు ఉండొచ్చు, మనం చేసేటువంటి ప్రదేశంలో దోషం ఉండొచ్చు, కాలంలో దోషం ఉండొచ్చు, మనం వాడేటువంటి పత్రిలో దోషం ఉండొచ్చు, చెప్పేటువంటి మంత్రాలు చెప్పేటువంటి వ్యక్తిలో దోషం ఉండొచ్చు. ఈ దోషాలంతా కూడా నీ నామాన్ని జపిస్తే ఏమవుతాయి? పవిత్రమవుతాయి, పూర్ణమవుతాయి అని చెప్పి చెప్పేస్తున్నాడు. ఇది ఎవరు చెప్పిందంటే శుక్రాచార్య చెప్తున్నాడు ఈ విషయాన్ని. అందుకే మామూలుగా ఈ యజ్ఞం చెప్పేటప్పుడు మంత్రహీనం క్రియాహీనం అని చెప్పి చెప్పిస్తారనమాట భక్తులు, బాగా మంచిగా ఉండే భక్తులు. ఈయన చెప్తున్నాడు, ఎన్ని దోషాలున్నా గాని ఎన్ని తప్పులున్నా గాని భగవంతుని యొక్క నామం ఎక్కడో జరుగుతుందో, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే, అన్ని దోషాలు పోతాయంట. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు, నీ నామ సంకేతం ఉంది ఇక్కడ, బలి మహారాజు నేను కీర్తిస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏ దోషము లేదని చెప్పేస్తున్నాడు. ఆన్సర్ ఏమంటే అర్థం ఏమక్కడ, ఓ భగవంతుడా ఓ దేవదేవా నీ సేవ జరుగుతా ఉంది ఇక్కడ, నీ నామ సంకేతం జరుగుతా ఉంది కాబట్టి ఇక్కడ దోషం ఏది లేదు, ఏ దోషం ఉండదు. కాబట్టి మన జీవితంలో శుభం కలగాలంటే, ప్రతి ఒక్క గృహస్థుడు తన గృహంలో శుభం చేకూరాలంటే మనం ఎన్నో తప్పుదాలు చేస్తుంటాం, ఎన్నో పొరపాట్లు చేస్తుంటాం. ఇక్కడ శుక్రాచార్య చెప్పినటువంటి సూచన ప్రకారం మనం ఏం చేయాలి, ప్రతి ఒక్క గృహంలో కూడా ఏం చేయాలి, నామ సంకీర్తన చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తి ఎన్నో దోషాలు చేస్తుంటాడు, ఎన్నో తప్పులు చేస్తుంటాడు, అతను శుభం కలగాలంటే ఏం చేయాలి, ప్రతి ఒక్క వ్యక్తి నామ సంకీర్తన చేయాలి. ఆ విధంగా చేసినట్లయితే సర్వ జీవులకి ఏమవుతుంది, నామ సంకీర్తన శుభాన్ని కలగజేస్తుంది. పరమ విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం, అందుకే చైతన్య మహాప్రభు చెప్పింది ఈ నామ సంకీర్తన సకల జీవులకి ఏం చేస్తుంది, శుభాన్ని చేకూరుస్తుంది. కాబట్టి మనం ఎంతో అదృష్టవంతులం, ఇటువంటి గొప్ప భగవంతుని యొక్క ఎంతో గొప్ప మహాత్ములు శుక్రాచార్య తర్వాత హరిదాస్ ఠాకూర్ యమధర్మరాజు అంటే గొప్ప వ్యక్తులు కీర్తించినటువంటి హరినామ సంకీర్తన చేసేటువంటి భాగ్యం మనకు కలిగింది. అటువంటి హరినామ సంకీర్తన ప్రచారం చేసేటువంటి అవకాశం మనకు కలిగింది. చేసేదే భాగ్యం అంటే ఇంకా ప్రచారం చేయడం ఎంత భాగ్యం ఊహించుకోండి. భగవంతుని యొక్క నామాన్ని ఇక్కడ ఏం ఇదంతా చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఎవరైతే సంకీర్తన చేస్తారో అది అల్టిమేట్ అని చెప్తున్నారు. అటువంటి దివ్యమైనటువంటి సంకీర్తన ప్రచారం చేసేటువంటి అవకాశం అంటే అది సర్వసాధారణం కాదు, అది చాలా గొప్ప అవకాశం మనకి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ హరినామ సంకీర్తనని మనం బాగా చెయ్యాలి, ఇతరులకు దీన్ని, అప్పుడు మన జీవితము ధన్యమవుతుంది. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న అంటే ఒక ప్రశ్న చంద్రా శ్రీమద్ భాగవతం కి శిలా ప్రభుపాద్ కి గురుదేవ్ కి గౌరవ ప్రేమనంది.